यस्य ग्रन्थम् యెహెజ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. యెహెజ్కేల్ గ్రంథం 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాల వరకు మనం చదువు. యెహెజ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను, నరపుత్రుడా, ఇజ్రాయేలీల కాపురులను గురించి ఈ మాట ప్రవచింపును. ఆ కాపురులతో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవు ఇచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేల్ కాపురులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలు వేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపురులు లేకయే అవి చెదరిపోయాను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నది. నా గొర్రెలు భూమి ఎందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడునూ లేడు, వెతుకువాడొకడునూ లేడు. కాబట్టి కాపురులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపురులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు, నేను ఆ కాపురులకు విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను. వారు గొర్రెల మేపుట మాన్పించదను. ఇకను కాపురులు తమ కడుపు నింపుకొన జాలక ఉందరు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మా మంచి కాపరి, మా పోషక, మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ దినమందు ఆదివారం సర్వలోకంలో సంఘాలన్నీ కూడి ఆరాధిస్తూ ఉండగా మంచి కాపురులను మేము చూడాలి. సంఘాలు క్షేమాభివృద్ధి పొందటం మేము చూడాలి. ప్రభువా, మీరు నాయన మీ చిత్తం నెరవేర్చబడ్డం మేము చూడాలి. మమ్మల్ని వాడుకోండి, కనికరపడండి. ఉదయకాలం నాయన ఎస్ఎఫ్జే కాపురులుగా, కోఆర్డినేటర్లుగా, నాయకులుగా ఉన్న మేమంతా నాయన మీ చిత్తం జరిగించే పరిచర్ జరిగించాలి. మీ చిత్తానుసారమైన పరిచర్య చేయాలి. మా అందరికి సహాయం చేయండి. ఈ సాయంకాలం ప్రభా బ్యాంకు కుటుంబాలు, ఐటీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా వార్షిక ఆరాధనలో మీ సన్నిధోడుగా ఉంచండి. ఈ మహాపట్నం హైదరాబాద్ లో విశేషమైన ప్రజలున్నారు. ఎంతో పనుంది ప్రభా, ఉన్న సహవాసాన్ని బలపరచండి. పట్నము కొరకు రోధించి పట్టణాన్ని పట్టుకుని ప్రార్థనా యోధులను మీరు లేవనెత్తండి. మా మీద కనికరపడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియులారా, మనం ఈ పునరుద్ధాన ఆరాధనలో భాగంగా బల సహవాసాన్ని కలిగి ఉంటాం. తప్పకుండా మీరు మీ కుటుంబాలతో బలను ఏర్పాటు చేసుకుని పాల్గొనాల్సిందిగా మనవి చేస్తాను. అట్లాగే ఎవరైతే మీ కాంటాక్ట్స్ లో ఉన్నారో వారి విషయంలో భారం తీసుకొని వారిని కూడా వివిధ కాల ఆరాధనలోకి నడిపించాల్సిందిగా మీ సభ్యుల విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నారు. సరే, మనం చదివిన వాక్య భాగంలో ప్రభు కాపర్ల కొరకు మాట్లాడుతా ఉన్నారు. కాపర్ల కొరకు మాట్లాడుతా ఉన్నారు. 1-10 వరకు, కాపర్లు మందను మేపాలి, కాపర్లు గొర్రెలను పోషించాలి, స్వస్థపరచాలి, బలపరచాలి, చెదిరిపోయిన గొర్రెలను తిరిగి మందలో చేర్చాలి. ఏం చేయాలో అవన్నీ ఆయన మాట్లాడుతూ అవి చేయట్లా మరేం చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, మరేం చేస్తున్నారు, చంపుకు తింటున్నారు, మరేం చేస్తున్నారు, మందకు పెట్టాల్సిన దాంతో వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. చాలా వేదనతో ఆయన మాట్లాడుతున్నమాట. దేవుడు ఏర్పాటు చేసిన నాయకులు ఆయన చిత్తానుసారంగా లేరు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా విషయాలు ఈ 10 ఉన్నాయి, అవి మనకు అర్థమవుతా ఉన్నాయి. దాన్ని మన నాయకత్వానికి అప్లై చేసుకొని ఐ యామ్ ఎ గుడ్ షెపర్డ్ ఆర్ నాట్, నేను మంచి కాపర్నేనా, మంచి నాయకుడినేనా, ఆయన అనుకున్నట్టుగానే నేను చేస్తున్నానా అని పరీక్ష చేసుకుంటే మనం ఇంకా మంచి పరిచయం చేయగలుగుతాం. రెండోది, మన పైన ఉన్న నాయకులు వారు ఎట్లా ఉన్నారు, వారు మనల్ని పోషిస్తా ఉన్నారా, వారు సంరక్షిస్తున్నారా, లేకపోతే చంపకు తింటున్నారా, చీట్ చేస్తున్నారా అని ఎరిగితే కనీసం మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘాలు నులివెచ్చిన స్థితిలోకి రావడానికి, సంఘాలు చచ్చిన స్థితిలో కనబడటానికి, ఆచార భక్తులు గెలిపోవడానికి డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, 1, కాపర్లు నమ్మకమైన వారే ఉండాలి, 2, గొర్రెలు జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. అజ్ఞానంగా ఏదో ఒక సహవాసం, ఏదో ఒక సంఘం, ఏదో కాపరి నడుస్తా ఉందిలే అని అక్కడ ఆగిపోతే నష్టపోతాము అని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. కావున ఈ వాక్యపు వెలుగులో కాపర్ల కొరకు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నాయకత్వం కొరకు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, సంఘం కొరకు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం చేసుకుంటే మనం మేలు పొందుతాం. కీలకమైన ప్రశ్న ఏంటంటే, మనం కాపరులుగా ఉండటం మంచిదేనా, మనం నాయకులుగా ఉండటం మంచిదేనా, మనం పరిచర్య బాధ్యతలు తీసుకోవటం అవసరమా మంచిదా అని మనకి చాలాసార్లు సందేహం. కారణం ఏంటంటే మొదటి నుంచి మనల్ని ఆపేశారు. కాపరి అంటే అది అందరిదే కాదు, కొందరిదే. దానికి అర్హతలు ఉండాలి, దానికి అభిషేకం ఉండాలి, దానికి దేవుని పిలుపు ఉండాలి అని అన్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లా. వాక్యం ఏం చెప్తా ఉందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుంచి ప్రభు మాట్లాడుతా ఉన్నారు. 36 నుంచి ఆయన సమూహాలను చూచి వారు కాపరులని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికెరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాన్ని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. ఆయన ఏమంటున్నాడు, నాయకులు కాపర్లు తక్కువ మంది ఉండాలి అంటున్నాడా, లేకపోతే నాయకులు కాపర్లు ఎక్కువ మంది ఉండాలంటున్నాడా? ఆయన కొద్ది మందే ఉన్నారు పనివారు, కానీ మంద చాలా పెద్దగా ఉంది. గొర్రెలు సమూహాలుగా ఉన్నాయి, కాపర్ లేకపోవడం వల్ల వాటికి సరైన పోషణ లేదు, ప్రొటెక్షన్ లేదు, డైరెక్షన్ లేదు. కాబట్టి ఆయన నేను చూసుకుంటాను మంద అంతటిని అంటాలా, నేను చూసుకుంటాను అంటాలా ఆయన అన్నాడు. చూసుకోవడానికి, నడిపించడానికి, పోషించడానికి నాయకులు కావాలి, కాపర్లు కావాలి. కాబట్టి మీరు వేడుకోండి, పోత యజమాని పనివారిని పంపమని వేడుకోండి, కాపర్ను పంపమని వేడుకోండి. ఆయన ఏమో అనేక మంది కావాలి అని ప్రార్థన చేయమంటున్నాడు, అనేక మంది రావాలి అని ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి ఇది అందరి పని కాదు, కొందరి పని. ఎక్కువ మంది కాదు, కొద్ది మందే ఉంటారు. వాళ్ళు పైనుంచి ఊడిపడతారు, వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు పిలుచుకుంటాడు. ఈ అవకాశం, ఈ పనిచేసే ఆధిక్యత నాకు లేదు అని మనం భ్రమల్లోకి వెళ్ళిపోయాం. ప్రభు అంటున్నాడు కాపర్లు కావాలి, కోత విస్తారం పరివారు కొద్ది మంది, జనం సమూహాలుగా ఉన్నారు కానీ కాపరి లేక చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయిన వీరిని సమకూర్చే కాపర్లు కావాలి, పోతకు పనివారు కావాలి, ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కావాలి, రావాలి అని మనకు నేర్పిస్తున్నాడు తప్ప వద్దు అన్న మాట ఆయన నోట మనం వినడంలా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఆయన, 21వ అధ్యాయం 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి, నా మందను మేపాలి, నా ప్రజలను మేపాలి. నువ్వు కాపరిగా ఉండాలి అంటున్నాడా, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు కాపరిగా ఉండాలి అంటున్నాడు. నన్ను ప్రేమించట్లేదా, నా ముందు ఏమైపోతున్నా, నాకేం పట్టదు అన్నట్టుగా కూర్చుంటాం. నన్ను ప్రేమిస్తా ఉంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నేను నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. నేను తప్పిపోయిన గొర్రెను వెతికి తిరిగి మందలో చేర్చడానికి వచ్చాను. నాతో ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా మనసు అంతా నా మన మీద ఉంది. నన్ను ప్రేమిస్తా ఉంటే ఏం పని చేయాలి నువ్వు? నా గొర్రె పిల్లలే మేపు అన్నాడు. రెండోసారి మనం అడుగుతున్నాడు ఆయన. ఎందుకు అడిగాడు అన్నది అర్థం చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ అర్థం చెప్పిస్తున్నాడు. 16 మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయుము పైన మేపుము అన్నాడు. ఫీడ్ మషీప్ ఇక్కడ ఖాయుము అన్నాడు. లీడ్ మషీప్ ఆర్ ప్రొటెక్ట్ మషీప్ భద్రపరచు, క్రూరముఖాల నుంచి నా గొర్రెలను కాపాడు అన్నాడు. 17 వచనం, 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు. 3 సార్లు ఆయన మాట్లాడాడు ఈ మాటలు. ఎందుకు 3 సార్లు మాట్లాడాడో మనం ఊహిస్తే, 3 సార్లు బొంకాడు ఈ పేతురు. ప్రభు 3 సార్లు ఆయనకి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బిఏ షెపర్డ్, ఆపరిగా ఉండు, నా మందను మేపు, నా మందను కాయి అని చెప్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు వచ్చిందే మనుషుల కోసం, ప్రభు సిలువెక్కిందే మనుషుల కోసం, ప్రభు ఆ ప్రజలను కాపాడే పనికి అనేక మంది కావాలి, పనివారు కావాలి, కాపరులు కావాలి అని అర్థం చేయండి అన్నాడు. ఈరోజు పాస్టర్ అన్న పేరు ఏమైందంటే అదొక విలువ లేని పేరు అయిపోయింది. ఎందుకు విలువ లేకుండా పని అయిపోయిందంటే, వారు దేవుడి స్థానంలో ఉన్నారు, వారు యేసుక్రీస్తు ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తున్నారు, వారు యేసుక్రీస్తు ప్రభుని పోలి ఉన్నారు అని మనం చూడలేకపోతున్నాం. మరి ఎట్లా చూస్తున్నామంటే, వారు బతకడం చేతకాక ఈ పని చేస్తున్నారు, వారు బతుకు తీరుగా దీన్ని ఎంపిక చేసుకున్నారు, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ ఇది, వాళ్ళ జీవనాధారం ఇది అన్నట్టుగా చూడగలుగుతున్నాం. కానీ వారు మంద కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారు మా అందరి బాగు కొరకు వాక్యాహారాన్ని సిద్ధపరుస్తున్నారు, వారు మేము నరకానికి పోకుండా ఉండాలని మమ్మల్ని నడిపిస్తున్నారు నిత్య జీవానికి, వారు మేము లోక మోసాల్లో సాతాన మోసాల్లో పడిపోకుండా వారు మా ఆత్మను కాయిచున్నారు అని మనం చూడలేకపోతున్నాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసయ్య ఆయన ఈ పేరుతో పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎట్లా మంచి కాపరి ఉంటాడు, ఎట్లా మంచి కాపరి అయ్యాడు అని మాట్లాడుతున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెలను చంపుకు తీరడం, గొర్రెల మీద పడి బతకడం, గొర్రెల్ని క్యాష్ చేసుకోడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. 12వ వచనంలో జీతగాడు కోసం మాట్లాడుతున్నాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. పగులందు పిల్లరా, మనం జీతగాడును చూస్తా ఉన్నాం. నచ్చల బాగోల వద్దు అనుకుంటున్నా, మంచి కాపరిని చూద్దాం. ఆయన ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్ అన్నాడు. ఆయన నేను మంచి కాపర్ని. నన్ను చిన్నప్పుడు మోటివేట్ చేయడానికి మా అమ్మ చెప్పేది, నాన్న నేను నిన్ను పాస్టర్ అవ్వాలని చెప్పి చిన్నప్పుడు అనుకున్నాను అని. నాకు భలే ఇరిటేషన్ గా ఉండేది, భలే ఇరిటేషన్ గా ఉండేది. పాస్టర్ నేను పాస్టర్ అవ్వాలని చెప్పి నువ్వు ఎట్లా అనుకున్నావు? అది ఉత్తమమైన పని అని నాకు తెలియదు. అదో పనికి మాలిన పని అని నేను అనుకున్నాను. అది యేసుక్రీస్తు ప్రభు వెంబడించటం అని నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు చేసిన పని అని నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు షూలో కాలు పెట్టడం అని నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వ్యర్థాల వరుసలో నిలబడ్డం అని కూడా నాకు తెలియదు. నాకేమర్థమైందంటే ఎవరు గుర్తిస్తారు? ఏంటి ఉపయోగం? అట్లా ఉంటే ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటే అందరూ సార్ అని సెల్యూట్ కొడతారు. అది మంచి పని. ఇదేం పని? నన్ను నువ్వనుకోవడం ఏంటి? నేననుకోవాలి కదా, చాలే నన్ను వదిలేదే, నాకు ఇష్టం లేదు అన్నాను. తర్వాత వాక్యం అర్థమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు హృదయ స్పందన. ప్రజలు గొర్రెలు యేసుక్రీస్తు ప్రభు చూపిస్తున్న పరిష్కారం, కాపర్లు, నాయకుడు. ఆయన భూమి మీద దేన్నో సమకూర్చుకోవాలనుకోవట్లా, భూలోకాన్ని మనుషుల కోసం చేశాడు. ఆయన పరలోకంలో దేని కొరకు సిద్ధపరచట్లేదు. ఆయన ఈ మంద కొరకే పరలోకంలో పట్టణాలను సిద్ధపరుస్తున్నాడు. దేవుని కేంద్రంలో, దేవుని ప్లాన్ లో కేంద్రంగా మనుషులున్నారు. మనుషుల కొరకే ఆయన లోకానికి వచ్చాడు. మనుషుల కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. మనుషుల కొరకే మరలా రాబోతున్నాడు. ఈ గొర్రెల కొరకే ఆయన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనం విశ్వాసం, మనం గొర్రెలు బాగుంది, గొర్రెల్లో నుంచే కాపర్లు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎస్ఎఫ్జేలో 500 మంది కోఆర్డినేట్లు ఉన్నారు, 294 సహవాసాలు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి, మందలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, నీకు కోఆర్డినేటర్ అని పేరు పెట్టాం. ఆ పేరు నీకేం అర్థం అవ్వాలంటే యూఆర్ ఎస్ షెపర్డ్. నువ్వు కాపరివి, నువ్వు నాయకుడివి, నువ్వు అధ్యక్షుడివి, నువ్వు ఉపదేశకుడివి. అందుకే నిన్ను అక్కడ పెట్టాం. మేం పెట్టాం అని మేము అన్న వాక్యం ఏమంటుందంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రాయబడ్డ మాట, పౌలు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిచాడు. ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలని పిలిచిన తర్వాత వాస్తవానికి ఈ పెద్దల్ని ఎవరు నియమించాడు, ఎవరు నియమించారంటే పౌలే నియమించాడు. పౌలే నియమించాడు, లేదా పౌలు బంధువుల నుంచి కొంతమంది వెళ్ళి సంఘాల మీద పెద్దలు నియమించారు. వాళ్ళకి ఏమంటున్నాడంటే, మేము మిమ్మల్ని ఏ సంఘం మీద కూర్చోబెట్టామో అని మాట్లాడేవాళ్ళ బాబు, మేం మిమ్మల్ని సంఘం మీద కూర్చోబెట్టినా, మేం మీకు సంఘ పరిచర్య అప్పగించినా, అది మేం చేసినట్టుగా చూడొద్దు. మేం కాదు, పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు కాపరులుగా, అధ్యక్షులుగా, నాయకులుగా నియమించినో ఆయన నియమించాడు. ఆయన నియమించాడు అన్న విషయం నీకు అర్థమవుతే ఆయనకు నువ్వు జవాబుదారివి, ఆయనకు నువ్వు సమాధానం చెప్పాలి, ఆయన నీకు జీతమిస్తానన్నాడు. ఏ సంఘ పరిచర్య దేవుడిని కప్పచెప్పాడో ఆ పరిచర్య చేసే విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే నువ్వు ఆయన అడుగు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను కృపావరాలతో నింపుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడని వాక్యం చెబుతుంది. అందుకే కృపావరాలు వాగ్దానం చేశాడు. ఏదొచ్చినా సరే ఆయన అడుగు, ఆయన కదా మిమ్మల్ని అపాయింట్ చేశాడు అని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎవరో పిలిచారండి, మీరు కోఆర్డినేటర్గా ఉండండి అన్నారు, రెండో కోఆర్డినేటర్ అన్నారు, మూడో కోఆర్డినేటర్ అన్నారు, ఎవరో అన్నారు కాబట్టి సర్లే చూద్దాంలే అని జాయిన్ అయ్యాను, అలాగే చేస్తున్నాను. కానీ అని ఒకవేళ మీరు అనుకుంటే పొరపాటు, మనుషులే ఏర్పాటు చేసుకుంటారు, మనుషులే మనతో మాట్లాడతారు, కానీ మనుషుల చేత మనతో మాట్లాడిపించేది దేవుడు. ఎలీషాను, ఏలియా పిలిచాడురా నా తర్వాత నాయకత్వం నీదే, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, ఏలియాతో దేవుడు మాట్లాడతాడు, పో ఎలీషాను అభిషేకించు అన్నాడు. కాబట్టి ఎల్లి ఎలీషాను అభిషేకించాడు. ఏలియా నన్ను పిలిచాడు కాదు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను కాపరిగా నియమించాడు అని మనకు అర్థమైతే మనం ఆయన దగ్గర నుంచి సహాయం పొందుతాం, మనం ఆయనకు జవాబుదారులుగా పనిచేస్తాం, ఆయనకు జవాబుదారులుగా పనిచేస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20:28 ఏమందట ఆ మందెవరట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. సంఘం ఎవరిది? ఆయనది. నీ చేతులు పెట్టాడు, నువ్వెట్లా చూడాలి, ఆయన ఎట్లా చూశాడు, తన స్వరక్తమిచ్చాడు ఆ సంఘం కొరకు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తావో చూద్దామని చెప్పి నీ చేతులు పెట్టాడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ప్రాణం పెట్టే అంత పరిచర్య చేస్తున్నావా, నాకెందుకు ఈ సంత, నాకెందుకు ఈ గోల, నేను వీళ్ళందరి విషయంలో ఈ 10 మందిని, ఈ 15 మందిని నేను మేపాలా, నేను బలపరచాలా, నేను ప్రార్థన చేయాలా, నాకేం పట్టింది, జీతగాడు, జీతగాడు, తానం పెట్టే కాపరి కాదు, నాకేంటి లాభం అనుకునే, నాకేంటి లాభం అనుకునే జీతగాడు తప్ప ప్రభు ఏమి ఆశించకుండా ప్రేమించాడు కదా, నేను ఏమి ఆశించకుండా ప్రేమిస్తాను, ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తానన్నాడు, ప్రతి వానికి వాని వాని పనిని బట్టి జీతమిస్తానన్నాడు. ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన మర్చిపోడు, నేను నష్టపోను. మనకు అర్థమైతే మనం నమ్మకంగా ఈ పని చేస్తాం, నమ్మకంగా ఈ పని చేస్తాం. ఏం పని చేయాలి, ఏం పని చేయాలి? మళ్ళా అపొస్తలుల కార్యాల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గురిచి అక్కడ రాయబడమాట కాయుట ఫీడ్ ద షీప్ ప్రొటెక్ట్ ద షీప్ కాయాలి. రెండో మాట జాగ్రత్త పడాలట ఆ యావత్తు మందను గురిచి మీ మట్టుకు మిమ్మను గురిచి జాగ్రత్తగా ఉండు. 29వ వచనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. తోడేళ్ళు వస్తాయి, తోడేళ్ళు మందని ఏం చేస్తాయి, చీల్చేస్తాయి, చంపేస్తాయి, తినేస్తాయి. తోడేళ్ళు ఏం చేయాలి కాపరే, ఏం చేయాలి కాపరే, తోడేళ్ళు వస్తే పారిపోవాలా, తోడేళ్ళు వస్తే బాధ్యత ఏంటి, నిన్నెందుకు పెట్టినట్టు మరి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మన పని ఏంటి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి జాగ్రత్త, మీరు కాయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడతాడు 33వ వచనం మాట్లాడతాడు, ఎవని వెండైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులైన ఆ మందను సంరక్షించాలి. పుట్టుకోవడం కాదు ఇవ్వటం ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవన్నని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపుతని నేను ఎట్లా మందను మేపాను, నేను ఎలాంటి లీడర్షిప్ మీకు చూపించాను, నేను మంద మీద పడి బతకలా, నేను పని చేసుకుంటూ పరిచయం చేశాను. మీరు మంద మీద పడి బతుకుదామని చూడొద్దు, మీరు పని చేసుకుని సహవాసాన్ని మందను పోషించండి అని ఆయన మాట్లాడుతున్నాడు. రావణ ప్రియులరా, ఇజ్రాయేల్ కాపర్లు వారు ఎలాగున్నారో వాక్యం చూస్తున్నాం. వాళ్ళందరికీ మోడల్ కాపరి ఎలా ఉండాలో, దేవుడే నాకు ఎలా ఉండాలో, నేను ఎలాంటి కాపర్లు కావాలని కోరుకుంటున్నాను మీకు చూపిస్తాను మోడల్ అని చెప్పి చూపించాడు. అని వచ్చి మంచి కాపరి ప్రాణం పెడతాడు, మంచి కాపరి మంద కొరకు తన ప్రాణం పెడతాడు. మన ఒకవేళ మన హృదయం అలాంటి వైఖరి కలిగి లేకపోతే మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం, నేను నీ హృదయం కలిగి నేను పరిచయం చేయట్లా, నేను నీ హృదయంతో నేను పరిచయం చేయట్లా, నేను నాకు నీ హృదయ భారం కావాలి ప్రభు అని మనం అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తారు. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆయన మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడల, అధ్యక్షుడుగా మంద మీద సంఘం మీద ఉండాలి అని అనుకుంటే అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. వాక్యం ఏం మాట్లాడుతుందంటే ఈ పని ఎవరైతే కాపరి పని, కాపర్లు అన్నా అధ్యక్షులు అన్నా పెద్దలు అన్నా, అవి ఈ మంద పరిచర కొరకు సంఘ పరిచర కొరకే రాయబడ్డాయి. దాన్ని మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ ఈ అధ్యక్ష పదవి నేను సంఘాన్ని కాయాలి, సంఘాన్ని మేపాలి అని అనుకుంటే మనం ఏదో అనవసరంగా తలదూర్చాము, అనవసరంగా పని పెట్టుకున్నాము, ఎరక్కపోయి ఇరుక్కుపోయాము. కాదు 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 కాదు, దాని వాక్యం ఉంటుంది, మీరు దొడ్డ పనిని అపేక్షించారు. దొడ్డ పని అంటే పెద్ద పని అని కాదు, పెద్ద పని అని కాదు. ఎన్ఐవి ట్రాన్స్లేషన్ లో ఇలా రాయబడింది, హియర్ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ సేయింగ్, హూఎవర్ ఆస్పైర్స్ టు బి ఎన్ ఓవర్ సీయర్ డిజైర్స్ ఏ నోబుల్ టాస్క్. ఇది నోబుల్ టాస్క్ అట, ఎన్ఎల్టి ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. ఇఫ్ సమ్వన్ ఆస్పైర్స్ టు బి ఏ చర్చ్ లీడర్, అధ్యక్షుడు అన్న మాటని చర్చ్ లీడర్ అన్నారు, ఓవర్ సీయర్ అన్నారు. ఇఫ్ సమ్వన్ ఆస్పైర్స్ టు బి ఏ చర్చ్ లీడర్, హి డిజైర్స్ ఏ అన్ హానరబుల్ పొజిషన్, ఆనరబుల్ పొజిషన్. మనం దీన్ని వాక్యం ఏమంటుందో మనకు అర్థం అవ్వాలి. వాక్యం ఏమంటుందో దాన్ని గుడ్ వర్క్ అని ట్రాన్స్లేట్ చేశారు, ఎక్సలెంట్ వర్క్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ పని ఎక్సలెంట్ వర్క్. యాంప్లిఫైడ్ వెర్షన్ చదువుతున్నాను, దిస్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్తీ సేయింగ్, ఇఫ్ ఎనీ మ్యాన్ సీక్స్ ద ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్, బిషప్, సూపర్డెంట్, ఈ డిజైర్స్ అన్ ఎక్సలెంట్ టాస్క్, ఎ నోబుల్ టాస్క్, అన్ ఎక్సలెంట్ టాస్క్, దొడ్డ పని, దొడ్డ పని, గొప్ప పని. పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన మాట, మనం ఎంత పని చేస్తామో ఆ పనికి తగ్గట్టుగా జీతం తీసుకుంటాం. ఎంత పని చేస్తామో ఆ పనికి తగ్గ ప్రతి వానికి వాని వాని క్రియను బట్టి ప్రతిఫలం ఇస్తానన్నాడు ఆయన. దీని దేవుని వాక్యం అంటుంది, దిస్ ఈజ్ ఎ నోబుల్ టాస్క్, దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ వర్క్, దిస్ ఈజ్ ఎ గుడ్ వర్క్. అధ్యక్షుడిగా, ఓవర్సియర్స్ గా, చర్చ్ లీడర్ గా మనం ఆ బాధ్యత తీసుకుంటే దేవుడు దాన్ని మెచ్చుకుంటున్నాడు. అందుకొరకు కింద వాక్యాలు ఏం మాట్లాడతాయంటే, ఈ పని చేసేవారు ఎవరైనా చేయొచ్చు అని మాట్లాడకుండా, ఇది యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాచే పని, ఉత్తమమైన పని. ఈ పని చేయడానికి ఇది పెద్ద పని. ఈ పని చేయడానికి కొన్ని అర్హతలు పెట్టాడు ఆయన. దేవుడు మామూలుగా పరిచర్యకు అర్హతలు పెట్టలేదు గాని, అని తన సంఘాన్ని కాసే పని దగ్గర అర్హతలు పెట్టాడు. ఏంటి అర్హతలు? రెండవ వచనం, అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్నీ పురుషుడు, మితానుభవుడు, స్వత్వ బుద్ధి గలవాడు, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడు, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, తన ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలు స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏరువాడే ఉండవలను. ఎప్పుడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘాన్ని ఎలాగ పాలించును? అధ్యక్ష పదవి దేని కొరకు? దేవుని సంఘాన్ని పాలించడం కోసం, దేవుని సంఘాన్ని పాలించడం కోసం. ఎందుకు ఈ అర్హతలు పెట్టాడు ఆయన? పెద్ద ఉద్యోగం ఇచ్చేటప్పుడు పెద్ద టెస్టులు పెడతారు, పెద్ద డిగ్రీ కోరుకుంటారు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు, ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వు అడిగేదేమో పెద్ద ఉద్యోగం, ఆ పెద్ద ఉద్యోగానికి నీకు అర్హత ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి ఈ సంఘాన్ని కాయటం, దేవుని సంఘాన్ని కాయటం, దేవుని సంఘాన్ని మేపడం అన్న మాట దగ్గర, బాబు నువ్వు చాలా మంచి పని కోరుకున్నావు, చాలా ఉత్తమమైన పని కోరుకున్నావు, ఇట్ విల్ బి రివార్డెడ్, అయితే దానికి నువ్వు ఇలా ఉండాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ ఈ అర్హత లేకుండా మనం ఆయన సంఘం మీద నాయకత్వ బాధ్యత తీసుకోనుంటే, ఈ వాక్య వెలుగులోనే సరే, అర్హత లేకపోయినా నాకు అవకాశం ఇచ్చాడు, నేను అర్హమైన నాయకుడిగా ఉండాలి, తేడాలు దిద్దుబాటు చేసుకోవాలి, లోపాలు దిద్దుబాటు చేసుకోవాలి అని మనల్ని మనం సరిదిద్దుకుంటే మన దేవుడు వాడుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు, అది మేలుకరంగా ఉంటుంది. కావున పిల్లరా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన ప్రధాన కాపరి అని వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపరి అని వాక్యం మాట్లాడుతుంది. ఆయన కాపరిగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు, కాపరిగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఈ బాధ్యతలు తీసుకున్న వారి కోసం నేను మాట్లాడుతున్నాను, ఈ బాధ్యతలు తీసుకున్న వారి కోసం మాట్లాడుతున్నాను. మీరు నోబుల్ టాస్క్ ఎంపిక చేసుకున్నారు, నోబుల్ టాస్క్ ఎంపిక చేసుకున్నారు. ఈ బాధ్యత తీసుకోకుండా మాకెందుకులే అనుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు నోబుల్ టాస్క్ ను వద్దనుకున్నారు, మీరు యేసుక్రీస్తు ప్రభు కోరుకున్న పని చేయడానికి ఇష్టపడడం లేదు, మాకెందుకు వచ్చిందిలే అనుకుంటున్నారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు, తోటి పెద్దను. పేతురు తను తాను ఎట్లా పరిచయం చేసుకున్నంటే, నేను మీతో పాటు రంగం మీద పెద్దగా ఉన్నాను, తోటి పెద్దను. 2, క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడినని నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిము చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయండి. పెద్దలు అంటే పెత్తనం చేయడానిక కాదు, మందను కాయడానికి. పెద్దలు అందుకొరకే, అధ్యక్షులు అందుకొరకే, కాపర్లు అందుకొరకే, బోధకులు అందుకొరకే, అందరినీ తన సంఘం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, తన మంద కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ కలిసి మందను బలపరచకపోతే, అందరూ కలిసి సంఘాన్ని బలపరచకపోతే, అందరూ కలిసి ఆ గొర్రెలను మేపకపోతే, ఒకవేళ ఎవరికి వాలే మంద, నాకు పనిచేయాలి, నన్ను గుర్తించాలి, నాకు ఆధిక్యత ఇవ్వాలి అని అంటే మనం మంచి కాపర్లు కాము, జీతగాళ్ళం, తోడేళ్ళం, మోసపోతున్నవారు, మోసగిస్తున్నవారు. ఏం చేయాలి పెద్దలో? మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దాన్ని కాయండి. అప్పుడు ఏమవుతుంది? 3వ వచనం, మీకు అప్పగింపబడ్డ వారిపైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. పెత్తనం చేయొద్దు పరిచర్ చేయండి అన్నాడు. 4వ వచనం, ఎంత అద్భుతమైన మాట, ప్రధాన కాపరి. ఆయన పెద్ద కాపరి, ఆయన పెద్ద పాస్టర్. ఆ పెద్ద కాపరి ఎవరు? ప్రభు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారని మహిమా కిరీటం పొందుదురు. స్తోత్రం. ఏం చేస్తాడు? మీ అందరికీ మహిమా కిరీటాలు ఇస్తాడు, ఆ ప్రధాన కాపరి మీ పరిచర్ను మెచ్చుతాడు, బహుమానాలు ఇస్తాడు. కావున పిల్లరా, సంఘ పరిచర్య అది మాది కాదు, మాకేం పట్టదు, మాకు సంబంధం లేదు అని ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఎక్సలెంట్ వర్క్ ను వద్దనుకుంటున్నాం, మనం దొడ్డ పనిని వద్దనుకుంటున్నాం, మహిమా కిరీటానిచ్చే పని వద్దనుకుంటున్నాం. నేను ఈ మాట అంటాను, పిలిచి మీకు పెద్ద ఉద్యోగం ఇస్తానంటే ఏమంటారు? నాకొద్దు, పక్కోడికి వండి అంటారా? నాకెందుకు, నేనేం చేసుకోవాలంటారా? నేను అంటాను, ప్యూన్ ఉద్యోగం ఉన్న ఇవ్వండి అంటా. మా ఆఫీసులో హోమ్ గార్డ్ జాబ్కి 28 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 12,000 మంది వచ్చారు. 28 పోస్టులకి 12,000 మంది వచ్చారు. 12,000 మందికి 10th క్లాస్ క్వాలిఫికేషన్, అది ఎంటెక్లు చేసిన వాళ్ళు వచ్చారు, పీజీలు చేసిన వాళ్ళు వచ్చారు. ఎమరా బాబు అంటే పనివ్వండి సార్, పనివ్వండి సార్, ఏమవుతుంది పని చేస్తే పైసలు వస్తాయి, ఈ పని చేస్తే పైసలు వస్తాయి, పైసల కోసం ఏ అడ్డమైన పని చేయడానికైనా సిద్ధం. వాడభారని మహిమా కిరీటం, వాడభారని మహిమా కిరీటం, ప్రభు దగ్గర జీతం, ప్రభు దగ్గర మెప్పు. మనుషుల్ని కాసే పని, మందను మేపే పని, ఆ పని కొరకు ఆయన కోత ఇస్తారు. మంద కాపర్లు లేకుండా చెదిరిపోతున్నారు, కాబట్టి కాపర్లు కావాలి, పనివారు కావాలి అని మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు, మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నాడో మనకు అర్థమవ్వాలి. ఆయన యెషయా గ్రంథంలో తన్ను తాను ఎలా పోల్చుకున్నాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయము తాను ఎలా పోల్చుకుంటున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఆయన మనసు ఏమైందో మనకు అర్థం అవ్వాలి. ఆయన మనసు ఏమైందో మనకు అర్థం అవ్వాలి. ప్రభు మాట్లాడుతున్న మాటలు ఆయన తన్ను కాపరిగా పోల్చుకుంటూ ఎట్లాగా ఆయన చూస్తున్నాడో అట్లాగే మనం చూడాలట, ఎట్లా చూస్తున్నాడో అలాగే మనం చూడాలట. 40వ అధ్యాయం 11వ వచనం గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఎందుకు కాపరి మంద అని పరిభాష ఆయన మాట్లాడుతున్నాడంటే, ఈ యూదులు వాళ్ళు పశువుల కాపర్లు. ఆ పశువుల కాపర్లు లేకపోతే మంద ఏమవుతుందో వాళ్ళకు తెలుసు. పశువుల కాపరి ముందుంటే మంద ఎంత భద్రంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. పశువుల కాపరి పోషించేవాడైతే మంద ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసు. పశువుల కాపరి భక్షించేవాడైతే మంద ఎలా హరించిపోతుందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థమైన ఆ వృత్తిలో నుంచి అని మాట మాట్లాడుతున్నారు. తను తాను పోల్చుకుంటున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన ఫీడ్ చేస్తాడు. రెండవ మాట, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఫీడ్ చేయడమే కాదు, మోస్తాడు పిల్లల్ని ఎత్తుకుంటాడు, రొమ్మును ఆనించుకొని మోస్తాడు, గుండెలు కత్తుకొని మోస్తాడు. ఆలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. తల్లి గొర్రెలు ఉంటాయి, ఈనాయి పాలిస్తున్నాయి, వాటిని ఎలా చూడాలి, మెల్లగా నడిపించాలి. వాటిని ఎలా చూడాలో అలా చూస్తాడు, పిల్లల్ని ఎలా చూడాలో అలా చూస్తాడు, పిల్లల్ని గుండెకి ఆనించుకొని మోస్తాడు, తల్లుల్ని మెల్లగా నడిపిస్తాడు. ఆయన మంచి కాపరి ప్రాణం పెడతాడు. రాఘవంత్ ప్రియులరా, ఈ మాటల వెలుగులో నేను మీరు సంఘాన్ని ఎట్లా చూస్తున్నారో, మీరు నాయకత్వాన్ని ఎట్లా చూస్తున్నారో, మీరు గొర్రెలను ఎట్లా చూస్తున్నారో మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. మనం నిర్లక్ష్యంగా ఉంటే మంద నష్టపోతుంది, ఎర అయిపోతుంది, మోసపోతుంది, ఆహారం అయిపోతుంది అని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. ఆయన నియమం ఏంటంటే, ఆయన నియమం యొక్క పర్పస్ ఏంటి? ఏకత్వంలోకి రావాలి, రెండు సంపూర్ణతలోకి రావాలి. మనం మెచ్యూర్ అవ్వాలి, మనం యునైట్ అవ్వాలి. అందుకోసం ఒక నియమం పెట్టాడు. ఏంటి ఆ నియమం? 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎందుకు ఈ పొజిషన్స్ అన్ని? ఎందుకు ఈ పరిచర్యలో ఈ బాధ్యతలన్నీ? ఎందుకు? ఒకటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రెండు, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. అందరూ ఎదగాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, లోకం రక్షించబడాలి. అందుకొరకే మనకి పని. ఆదివారం ఆరాధనకి మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? ఏం పని తీసుకునేది ఏమి లేదు, పరిచయం చేసేది ఏమి లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఏమి లేదు, ఇంకొకరిని బలపరిచేది లేదు, ఇంకొకరి కోసం ప్రార్థన చేసేది లేదు, ఇంకొకరికి సహాయం చేసేది లేదు. ఎన్ని సంవత్సరాలైనా అంతే. పిల్లరా, మనం ఒకవేళ బాధ్యతలు అప్పచెప్తే పెత్తనం చేయడం, సంఘాన్ని పోషించడం మేపడం కాదు, బాధ్యతలు అప్పచెప్తే పెత్తనం చేయడం, అది ఎంత మాత్రం కూడా ఆ వాక్యానుసారమైనది కాదు అని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నా. ముగిస్తా ఉన్నాను. యేసయ్య ఒక మంచి కాపరిగా మనం చూస్తున్నాం. ఆయన ఎట్లా ఉన్నాడో ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చదివితే గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారు కాపురలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింప సాగాను. ఏం చేశాడు ఆయన? చెప్పకుండా ఉండలేకపోయాడు. అనేక సంగతులు బోధించాడు. ముందు వాక్యాహారం పెట్టాడు. వాక్యాహారం అయిపోయింది తర్వాత పరిస్థితి ఏంటి? 20-35 చాలా పొద్దుపోయిన తర్వాత ఆ నిశిష్టుడు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామాలకు వారు వెళ్లి భోజనముకు ఏమైనా కొనుక్కున్నటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనం పెట్టడానుగా. మీరు పెట్టండి, మనం పెడదాం వాళ్ళని, వాళ్ళని ఎట్లా పంపించేస్తాం? ఆయన ఎంత దయగల దేవుడై ఉన్నాడంటే కనికరి పెట్టాడు. వాళ్ళకు అవసరమైన పరసంబంధమైన భోజన పదార్థాలతో తృప్తిపరిచాడు. వారికి అవసరమైన శరీర సంబంధమైన ఆహారం దగ్గర కూడా మనమే పెడదాం అని ఎంత కనికరం కలిగిన వాడుగా ఉన్నాడో. దయచేసి మందన మేపటం, సంఘాన్ని కాయటం, సంఘ క్షేమం కొరకు పనిచేయటం, మనుషుల విశ్వాసుల్ని బలపరచడం కొరకు పనిచేయటం, అది ఆయన మనకు అప్పచెప్పిన పరిచర్య. అలాంటి వారు లేరు, కాపురు లేరు. కాపురులు కావాలి. కాపురుల కొరకు ప్రార్థన చేయండి, పనివారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన మనకి ప్రార్థన నేర్పిస్తా ఉండగా మనం ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవడం మంచిది. మనం ఒక మంచి కాపరిగా, మనం ఒక మంచి నాయకుడిగా, మనం అనేక మందిని బలపరిచేవారు ఉండడం మంచిది. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.